of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జవేనులకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. ప్రపంచంలో ప్రతి నేల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశం కానీ ఏదైనా సరే ఎప్పుడో ఒకప్పుడు ఒక క్రైసిస్లోకి వెళ్ళక మానదు. ఆ క్రైసిస్ ఏ రూపంలో అయినా రావచ్చు. భూకంపాలు, సునామీలు, ట్విస్టర్లు, టోర్నడోలు, ఇంకా రకరకాలు. ముఖ్యంగా ఇండియాకి తుఫాన్లు వస్తూ ఉంటాయి లేదా భూకంపాలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా కూడా చూస్తే మీరు కేరళలో జరిగినటువంటి బీభత్సం మామూలుగా లేదు. సరే, సహాయక చర్యలు తొందరగానే ప్రారంభించారు. ఈలోపు మీడియా కూడాను అత్యుత్సాహంగా దుబాయ్ అంతిచ్చేసింది, వీళ్ళు ఇంతిచ్చారు అని చెప్పారు. తీరా తర్వాత చూస్తేనేమో దుబాయ్ ఏమి కమిట్ అవ్వలేదు, ఇంత ఇస్తామని అని చెప్పి మళ్ళీ వాళ్లే అన్నారు. ఓవర్ రేటెడ్గా లేకపోతే అత్యుత్సాహంగా ఎందుకు ఇలాంటి న్యూస్లు స్ప్రెడ్ చేస్తారో అర్థం కాదు. సరే, ఆ విషయాలు పక్కన పెడితే మీడియా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనుకోండి. వాస్తవానికి ఎటువంటి సహాయక చర్యలు చేపట్టి వాళ్ళని ఎంత మనం మామూలు స్థితికి తీసుకురావడానికైనా కొంచెం టైం పడుతుంది. ఇదివరకు వైజాగ్ ఏపీలోకి సుందర నగరం అంటూ ఉంటారు, దానికి హుదూద్ వచ్చింది. చాలా రోజులు పాపం చాలా అసలు తేరుకోవడానికి టైం పట్టింది. ఎయిర్పోర్ట్లో ఉన్న ఈ పైన ఉండే రేకుల నుంచి మొదలు పెడితే రన్వే వరకు కూడా మొత్తాన్ని నీళ్ళు వచ్చేసి నానా భీభత్సం అయిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంది. ఇప్పుడు మళ్ళీ కాస్త కూస్తే మామూలు స్థితికి ఇంకా వస్తుంది. కంప్లీట్గా అవి వచ్చేసిందని అనడానికి లేదు, కానీ ఎస్, స్ట్రై చేస్తుంది. అలాగే ఇండియా మొత్తంలో చూసుకుంటే కనుక గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాకి ఎవరైనా వెళుతున్నారు అని అంటే ముందు వాళ్ళు చూసేటటువంటి ఏదైనా ప్లేస్ ఉందా అంటే కేరళకే వస్తారు, ఆ తర్వాతే కర్ణాటక, ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి ఇంతటి ప్రామినెన్స్ ఉన్న కేరళ ఇవాళ ఇలాగా ఉన్నది అని అంటే కారణం ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కారణాలు చెప్తూ ఉన్నారు. రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను, అందులో ఉన్న కారణం నాకు సమంజసంగా అనిపించింది. ఎందుకంటే ఎవరైనా చూడండి, కాస్త దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళేమో చూసారా ఇక్కడంతా వీళ్ళు ఎక్కువైపోయారు, ఇతర మతస్థులు ఎక్కువైపోయారు, అందుకని దేవుడు కోపమచ్చేలా చేశాడన్నారు. ఒకళ్ళేమో నేలమాళిగలు తవ్వారు అందుకనే ఇలా జరిగిందన్నారు. ఒకళ్ళేమో లేడీస్ని కూడా శబరిమల కొండకి అనుమతించారు అందుకని ఇలా జరిగిందన్నారు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు, అలాగే ఒకళ్ళేమో మత మార్పిడిని అడ్డుకున్నారు అందుకని క్రీస్త ఇలా చేశాడు, ఇక అసలు ఎవరికి తోచినట్టు వాళ్ళు తెగ చెప్పేస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చెత్త పడేయడం దగ్గర నుంచి మొదలు పెడితే చెట్లను కొట్టేయడం వరకు ప్రతి ఒక్కటి, ఇసుక మాఫియా కింద నదుల దగ్గర నుంచి సముద్రాల దగ్గర నుంచి ఇసుకల్ని తవ్వుకెళ్ళిపోవడం కూడా ఒక రకంగా మనం చేస్తున్నటువంటి హానే. అది మనం ఎన్విరాన్మెంట్కి చేస్తున్న హాని కాదు, మన గొయ్యి మనమే తీసుకుంటున్నాం. ఆ విషయం మాత్రం మనకు అర్థం కావట్లేదు. ఆ ఇసుకలు తీస్తున్న గొయ్యి అంతా మనకి మనం తీసుకుంటున్నది, ఆ తర్వాత మనమే దాంట్లో పడేది. అయితే అవన్నీ మనకి ఇప్పుడు తెలియదు అనుకోండి. ఇక విషయానికి వస్తే ఇలా ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటున్నారు కదా. గాడ్స్ ఓన్ కంట్రీ కాస్త ఇప్పుడు అసలు వాష్డ్ అవుట్ కంట్రీ లాగా తయారైపోయింది. మళ్ళీ ఇది తేరుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మిలిటరీ వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళు చాలామంది ఎవరికి తోచినంత వాళ్ళు విరాళాలు ఇస్తున్నారు, ఎవరికి తోచినంత వాళ్ళు సహాయక చర్యలు చేపడుతున్నారు, వాలంటరీగా వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ కొంతమంది కాస్త ఇంకాస్త ఇట్లాంటి నమ్మకాలు అవి కాకుండా కొంచెం ఒక స్టెప్ పైకెళ్ళి కాస్త చదువుకున్న వాళ్ళైతే ఈ గాడ్గిల్ రిపోర్ట్ ఉంది కదా, దాన్ని అమలు చేయకపోవడమే మెయిన్ కారణం అని అంటూ ఉన్నారు. కానీ తరచి చూస్తే అది కూడా కారణం కాదు. కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో తన వాదనని వినిపిస్తూ, తమిళనాడు గవర్నమెంట్ తమ ప్రాబ్లమ్స్ ఏమో వినకుండా హఠాత్తుగా ఈ ముల్లా పెరియార్ డ్యామ్ నుంచి నీళ్లని వదలడం వల్లే ఈ ఉపద్రవం జరుగుతోంది, జరిగింది రాదర్ అని అన్నారు. సరే, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్లోకి వచ్చేసి ఒకవేళ ఇది కూడా ఒక విధంగా ఒక జెన్యున్ రీజన్ అనేమో అని అనిపించేటట్టుగా ఉన్నదన్నమాట. అయితే అన్ని కారణాల్లో ఇదే ఎందుకంత జెన్యున్గా అనిపించింది అని అంటే, చాలా మటుకు ప్రాబ్లమ్స్ నీళ్లు అంటే పంచభూతాలు మనకి ఇచ్చింది ఎందుకు, వాటిని సవ్యంగా వినియోగించుకుంటూ మన లైఫ్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవడానికి, బీట్ ఇండివిజువల్ ఆర్ బీట్ సోషల్ లైఫ్. సో ఒక సరిహద్దులు అంటే ఏ విధంగా చూసుకున్నా, దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ఊళ్ళు కానీ ఏవైనా సరే, సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు మామూలుగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదిగో ఇది నాది ఇది నీది, ఇన్ని నీళ్లు నీకు ఇన్ని నీళ్లు నాకు, ఇలా ఏవో వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. ఒకళ్ళకి ఎక్కువైన నీళ్లు ఇంకొకళ్ళు వాడుకుంటాను అని అన్నా కూడా అంత ప్రాబ్లం ఏంటో మరి నాకైతే అర్థం కాదు. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే, వీళ్ళు ఎంతో మనం చదువుకుని టెక్నాలజికల్లీ ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇంకా చిన్న చిన్న విషయాలకి, అంటే నీళ్లు చిన్న విషయం ఏం కాదు, నీళ్లు అది మన జీవనాధారం, ఆ విషయం నాకు తెలుసు. కానీ మనకి ఎక్కువైనది కూడాను మనం ఏమో చాలా అసలు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అన్నట్టుగా ఎందుకు అలా ఉంటాము అనేది నాకు అసలు అర్థం కాని విషయం. దానివల్ల ఇంత ఏంటంటే మీరు నమ్మగలరా, అసలు ఎందుకు మనకి పంచభూతాల మీద అసలు మనకి ఒక రకమైన అవసరం ఉండి దాన్ని వాడుకోవడం వేరు, ఎక్స్ట్రా ఉండి దాన్ని ఇవ్వకపోవడం అంతకన్నా దారుణం. అవసరం ఉండి వాడుకోవడం అనేది అది విచ్చలవిడిగా వాడేస్తున్నాం మనం, ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం గుర్తుందో లేదు, అంటే రిసోర్సెస్ ఎంతలా వాడుతున్నాం మనము అనేది అటు ఇండియా, యుఎస్, యూరోప్ వీటన్నిటిలోనూ మనం చూసుకున్నాం రిసోర్సెస్ ఎంతలా వాడుతున్నాము, అది ఎంతవరకు మినిమైజ్ చేయొచ్చు అనే విషయం మీద. అందుకే దీని గురించి థీసిస్ చేసినప్పుడు మొన్న ఇక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పాటు చేశారనమాట, అగ్రికల్చరల్ బీఎస్సీ వాళ్ళు చేసింది. వాళ్ళ థీసిస్లో చెప్పింది ఏంటంటే, పదే పదే ఒక పంట వేస్తూ అంటే సారవంతమైన భూమిలో ఒక 5-6 సార్లు ఒక పంట వేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక పంట వేయాలంటే కొంచెం తగ్గుతుంది ఆ సారం, మళ్ళీ దానికి ఫర్టిలైజర్స్ తర్వాత ఇలా ఆ మాన్యూర్స్ అవన్నీ కొంచెం కొత్తగా ఇంకేమైనా దానికి యాడ్ చేయాలి ఉన్న సాయిల్కి. అలా కాకుండా కొంచెం ఎటువంటి ఇంతవరకు పంట వేయని ఏదైనా భూమి ఉంటే అక్కడ కనుక మనం పంట పండిస్తే మంచి అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే అది ఇంకా ఫ్రెష్ నేల కాబట్టి అని చెప్పారు. దానికి కారణం ఏంటి, ఇలా నదులు తర్వాత మిగతా ఎక్కడి నుంచైనా హెర్బ్స్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొట్టుకొచ్చిన నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి పారుతూ ఉంటాయి కాబట్టి రకరకాల మినరల్స్ అవన్నీ కూడా సాయిల్లో ఇంకి ఉంటాయి, దానివల్ల పంట బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇలా తుఫాన్లు ఇవి వచ్చినాయి అనుకోండి, ఉన్న సారం కూడా మొత్తం వాష్డ్ అవుట్ అయిపోతుంది, అసలు అక్కడ ఏమి మిగలదు ఇంకా. సో కేరళకి తమిళనాడుకి మధ్య ఉన్నటువంటి ఈ డ్యామ్, ఈ ముల్లా పెరియార్ డ్యామ్ ఏదైతే ఉందో, ఈ పెరియార్ డ్యామ్ నుంచి నీళ్లు విడుదల చేయొద్దు అని చెప్పి కేరళ కోర్టులో విన్నవించుకున్న తర్వాత కూడా తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళ బాధను వినకుండా సడన్గా నీళ్లు వదలడంతో ఇడుక్కి రిజర్వాయర్కి నీళ్ళు వచ్చి దాని ద్వారా వరద వచ్చింది అని వాదించింది. అసలు ఇదంతా నాన్ సెన్స్, అలాంటిది ఏం లేదు అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ కొట్టిపడేసింది. సరే, దీనికి సంబంధించిన మిగతా వాదనలు ఆ తర్వాత తీర్పులు ప్రత్యుత్తరాలు వాదోపవాదాలు ఇవన్నీ కూడా సెప్టెంబర్ 6 అంటే రేపు మళ్ళీ దాన్నేమో వింటాను అని కోర్టు చెప్పింది. బట్ అసలు ఏంటి టోటల్గా స్థూలంగా అసలు ఈ పెరియార్ డ్యామ్ గురించిన విశేషాలు ఏంటి అనేది తెలుసుకుంటే 6th మనకు ఏదైనా నిజంగా పేపర్లో దాని గురించి తీర్పు లేకపోతే దాని వాదోపవాదాలు ఇవి అని చెప్పినా కూడా మనకు అర్థం కావడానికి ఒక చిన్న ఉపకరణలాగా ఉంటుంది, కాస్త మనకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో దాని గురించి తెలుసుకున్నాను. సో అవన్నీ చెప్తాను బట్ ఈ చిన్న విరామం తర్వాత.
ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి
చల్లగా మత్తు మందు చల్లగా
చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా
ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధుర మీహాయి ఎంత హాయి ఒకరి చూపులొకరి పైన విరి తూపులు విసరగా
ఒకరి చూపులొకరి పైన విరితాములు వీసగా
విరితాముల పరవడిలో విరహమతి సయింపగా
విరితాముల ఘుమఘుమలో మేను పరవశింపగా
ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధుర మీహాయి ఎంత హాయి కానరాని కోయిలలు మనల మేలు కొలుపగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధుర భావలాహిరిలో మనము తూలిపోవగా
మధుర భావలాహిరిలో మనము తేలిపోవగా
ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధుర మీహాయి చందమామ చల్లగా మత్తు మందు చల్లగా ఎంత హాయి
హాయ్ నమస్తే నేను మీ మాళవిక మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
Hi, నేను మీ సుమంగలి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఈ పెరియార్ డ్యామ్ గురించి నేను చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి తేని, మధురై, శివగంగ, రామ్నాథ్ జిల్లాల్లో సాగునీటికి తాగునీటికి విపరీతమైన కొరత ఉండేది అప్పట్లో. ఇది ఎప్పుడు 1880s. ఓకే, సో అప్పట్లోనే ఆ నీటి యొక్క అవసరాన్ని గ్రహించినటువంటి బ్రిటిష్ పాలకులు వాళ్ళకి నీరు కావాలి అని అంటే కేరళలో ఉన్న ఇడుక్కి జిల్లాలో ఏదైతే పారుతున్నదో పెరియార్ నది, దాని నుంచి నీటిని మళ్లించాలి అని ఒక ఆలోచన చేశారు. ఇది 1880s. సరే, తర్వాత 1895 టేకడీ ఉంది కదా, గుప్త సినిమాలో సాంగ్ కూడా ఉంటుంది టేకడీలో మొత్తం షూట్ చేసింది, భలే ఉంటుంది అసలు అక్కడ. ఆ టేకడీ అనే అక్కడ ప్లేస్లో ఆ డ్యామ్ని కట్టారు. సరే, రెండు ప్రాంతాల మధ్య 1886 ఒక లీజ్ అగ్రిమెంట్ని రాసుకున్నారు. డ్యామ్ ఉన్నదేమో కేరళలో, కానీ అవసరమేమో తమిళనాడు జిల్లాలకి. అందుకని డ్యామ్ యాజమాన్యం ఏం చేశారంటే, కేరళ వాళ్ళైనా కూడా దాని మెయింటెనెన్స్ అంతా తమిళనాడుకి ఇచ్చారు. ఆ డ్యామ్లో సాధ్యమైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయాలని, కరువు రోజుల్లో దాన్ని వాడుకోవాలని తమిళనాడు ఆలోచన చేశారు. తమిళనాడు ప్రజలు, ఐ మీన్ ఆ పాలకులు. అది 100 ఏళ్లకు పైబడిన పాత డ్యామ్ కదా, కాబట్టి మరీ ఎక్కువ నీళ్లు నిల్వ చేస్తే బద్దలైపోయి డ్యాము వాళ్ళ ప్రాంతాలన్నీ మునిగిపోతాయని కేరళ వాళ్ళు అభ్యంతరం చెప్పారు. పైగా దాంతోపాటు ఇంకో కారణం కూడా ఉంది. దానికి కరెక్ట్గా 45 కిలోమీటర్ల కింద ఇడుక్కి డ్యామ్ కట్టి దాని ద్వారా ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. మరి దానికి నీళ్లు కావాలంటే ఈ పెరియార్ డ్యాంలో నీళ్లు ఎక్కువగా ఉంచకుండా కిందకి పంపేస్తూ ఉండాలి. అప్పుడే కదా హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది కొంచెం ఉపయోగపడుతుంది వాళ్ళకి ప్రొడ్యూస్ అయ్యి. అలా కాకుండా అక్కడ ఆపేస్తే కనుక ఖచ్చితంగా చాలా ఇబ్బందే. అందుకని వీళ్ళు ఆలోచన చేసి మొత్తానికి ఎలాగైనా సరే కాస్త నీళ్ళని మీరు వదులుతూ ఉండండి అని చెప్పారు. ఆ డ్యాంలో మొత్తం వాటర్ లెవెల్ ఎత్తు ఎంత ఉండాలి అనే విషయం మీద 2 రాష్ట్రాల్లోనూ కొన్ని డెకేడ్స్ నుంచి కొంచెం గొడవలు, ఇష్యూస్, డిస్ప్యూట్స్ అన్నీ వచ్చినాయి. నిజానికి తమిళనాడు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, కావేరీ జలాల విషయంగా ఇలా ఎలా చూసుకున్నా కూడా కొంచెం వీళ్ళకి పేచీలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని మాత్రం నాకు అర్థమైంది. సరే, 1979లో ఆ ఆనకట్టకి, ఆ పెరియార్ ఏదైతే ఉందో అక్కడ పగుళ్ళు రావడంతో కేంద్ర జలసంఘం నీటి మట్టాన్ని 136కి మించద్దు అని చెప్పి ఒక సలహా ఇచ్చింది. కేరళ గవర్నమెంట్ దాన్ని గట్టిగా పట్టుకుని కూర్చుంది. అసలు పూర్తి స్థాయి లెవెలే 152 అడుగులైనప్పుడు 136 అడుగుల దగ్గర ఆపడం ఏమిటంటూ తమిళనాడు కోర్టుకు వెళ్ళింది. అలా ఆపితే వాళ్ళ పంటలు నాశనం అయిపోతాయి కాబట్టి నీటి మట్టం పరిమితి 142 ఫీట్కి పెంచాలి అని తమిళనాడు కోర్టుకు వెళ్ళింది. అంతకి గనక పెంచితే డ్యామ్ తట్టుకోలేదు అని కేరళనేమో గొడవపడింది. సరే, దానికి ఏదో కొంచెం ఈ రిపేర్స్ అవి చేసి కొంచెం దాన్ని దృఢంగా చేస్తాము అని చెప్పి తమిళనాడు ఆఫర్ చేసింది. అయినా సరే కేరళ ఒప్పుకోలేదు. అయితే 2006లో సుప్రీంకోర్టు, ప్రస్తుతానికైతే 142కు పెంచుతున్నాము, డ్యామ్ని కొంచెం మీరు రిపేర్ చేసి ఆ పనులు కూడా తమిళనాడే చేపట్టి మొత్తం నీళ్ళన్నీ సక్రమంగా వెళ్లే ఏర్పాట్లు చేసి చూపిస్తే 152 దాకా దాన్ని పెంచుతాము అని అన్నది. కేరళకి అది కొంచెం అవమానకరంగా తోచింది. కేరళ ఇరిగేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ చట్టం 2006 ప్రకారం ఆ డ్యామ్ని ఎండేంజర్డ్గా ప్రకటించింది. అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో రక్షించాల్సిన కట్టడంగా దాన్ని గుర్తించారు, ప్రకటించారు. సరే, డ్యామ్ పడిపోయి వాళ్ళ జిల్లాలన్నీ మునిగిపోకుండా చూడాల్సిన బాధ్యత మాదే కదా, కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ఎండేంజర్డ్లో కలపాలి అని వాదించారు. 136 అడుగులకి మించి నీటి మట్టం ఎత్తు ఉండకూడదు అని వాళ్ళు డిసైడ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది, వేసి అసలు ఆ డ్యామ్ పటిష్టత ఎంతో తేల్చండి అని చెప్పింది. ఆ కమిటీ ఏం చేశారు, 2012లో ఒక రిపోర్ట్ ఇచ్చారు, 142 అడుగుల దాకా ఏ ప్రమాదము లేదు అని. సో దాని ఆధారంగా 2014లో సుప్రీంకోర్టు కేరళ చేసిన చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధం అని కొట్టిపారేసింది. 142 అడుగుల ఎత్తుని స్టాండర్డైజ్ చేసేసింది. అయితే ఎత్తుని, ఆ 142 అడుగుల ఎత్తుని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారో లేదో చూడటానికి ఒక 3 సభ్యులతో కూడినటువంటి ఒక శాశ్వత పర్యవేక్షక కమిటీని నియమించింది, పర్మనెంట్ మానిటరింగ్ కమిటీ. ఆ 3లో 2 రాష్ట్ర ప్రతినిధులతో పాటు చైర్మన్గా సెంట్రల్ వాటర్ కమిషన్ ఉద్యోగి ఒకడు ఉంటాడు. నిజానికి 142 అడుగుల ఎత్తు చాలా అరుదుగా చేరుతుంది, పెద్దంత ఎప్పుడు ఏమంత ఏం రాదు. 35 ఏళ్ల తర్వాత మన 2014లో అలా 142 అడుగుల ఎత్తుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు 141.2కి చేరింది. వరదలు వచ్చిన తర్వాత డ్యామ్లో నీళ్లు వదిలిపెట్టేయాలి, లేకపోతే అవి ఓవర్ఫ్లో అయిపోయి మా జిల్లాలను ముంచేస్తుంది అని ఇడుక్కి జిల్లా వాళ్ళు అందులో ఒక ఆయన రసల్ జాయ్ అనే ఒక ఆయన సుప్రీంకోర్టులో పిల్ వేశాడు. అప్పుడు సుప్రీంకోర్టు తమిళనాడుని కొంచెం మీరు ఎత్తు తగ్గించాలి అని ఆదేశించింది. అప్పుడు చెన్నై వాళ్ళు, ఇవాళ మీ మాట విని మేము తగ్గిస్తే రేపటి నుంచి ప్రతిసారి కేరళ తగ్గించమని అడుగుతూనే ఉంటుంది, అందుకని తగ్గించడం కుదరదు అని తమిళనాడు చెప్పింది. ఇది మొన్న వారం కిందటి వార్త అనుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన న్యూస్ ఏంటయ్యా అంటే, సుప్రీంకోర్టులో కేరళ వాదన ఏంటంటే, డ్యామ్లో 139 అడుగుల ఎత్తు రాగానే నీళ్లు విడుదల చేయమని అడిగాము, కానీ తమిళనాడు ఉలకలేదు పలకలేదు, నీళ్లు వదిలిపెడితే మాకు వరదలు రావడం ఖాయం, మరి కాస్త ముందే చెప్తేనేమో ఆ గ్రామాల్లో నుంచి ప్రజలను ఖాళీ చేయిద్దామని మా ప్రయత్నము, కానీ ఏ మాట చెప్పకుండా తమిళనాడు ప్రభుత్వం దాదాపు 142 అడుగులు దాకా చేరేదాకా ఆగింది. ఆగస్ట్ 14 నైట్ 2:40కి 13 షట్టర్స్ తెరిచి నీళ్లు వదిలేసింది. మరి నెక్స్ట్ రోజు పొద్దునేమో 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 9,000 క్యూసెక్లు, మధ్యాహ్నం 2 నుంచి 21.45 క్యూసెక్లు నీళ్లు వదిలేసింది. ఓవైపు వర్షాలు, ఇంకోవైపు ఈ నీళ్లు కూడా వదలడంతో మా గ్రామాలన్నీ మునిగిపోయినాయని కేరళ అంది. సో మరి దానికి తమిళనాడు ఏం కౌంటర్ వేసింది నేను చెప్తానుగా ఈ చిన్న విరామం తర్వాత.
సింహ, మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో పెరియార్ డ్యామ్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము. డ్యామ్లో 139 అడుగులు ఎత్తురాగానే నీళ్లు విడుదల చేయమని అడిగాము, కానీ తమిళనాడు ఏమో అసలు ఏం మాట్లాడలేదు. నీళ్లు వదిలిపెడితే మాకు వరదలు వస్తాయి కాబట్టి ముందే చెప్తే ఆ గ్రామాల్లో నుంచి మేము ప్రజలను కనీసం ఖాళీయైనా చేయించేవాళ్ళము, కానీ ఏ మాట చెప్పకుండా తమిళనాడు గవర్నమెంట్ ఏమో 142 అడుగులకి చేరేదాకా ఆగింది. మరి అంత అడుగులకు చేరిన తర్వాత సడన్గా ఖాళీ చేయాలి అని అంటే కనుక, అంటే వాటర్ని వదలాలి అంటే మరి ఫోర్స్ ఎక్కువే వస్తుంది కదా. ఆగస్టు 14 రాత్రి 2:40 ఓ 13 షటర్లు తెరిచి నీళ్లు వదిలేసింది. సో దానివల్ల ఒకవైపు వర్షాలు, మరోవైపు నీళ్లు వదలడంతో మా గ్రామాలన్నీ మునిగిపోయినాయి అని కేరళ కోర్టుకు విన్నవించుకుంటే, దానికి సమాధానంగా తమిళనాడు కౌంటర్ అఫిడవిట్ కోర్టులో ఇచ్చింది. 136 అడుగులు దాటంగానే కేరళ అధికారులకు మేము చెప్పాము. ఆ తర్వాత 138 దగ్గర, 140 దగ్గర, 141 దగ్గర, 142 దగ్గర అన్ని అడుగులకి నీటి మట్టం పెరుగుతున్న కొద్దీ మేము కేరళ అధికారులకు చెప్తూనే ఉన్నాము. 142 అడుగుల దాకా ఆగి ఒక్కసారి అప్పుడు విడుదల చేశామన్నది తప్పు. 140 దాటంగానే కొద్ది కొద్దిగా నీళ్ళు వదిలేస్తూ వచ్చాము. నీటి మట్టం పెరిగే కొద్దీ విడుదల చేసి నీళ్లు క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచాము. మేము ఇడుక్కి డ్యామ్కి రిలీజ్ చేసిన నీళ్ల కంటే వాళ్ళు ఇడుక్కి నుంచి ఎక్కువ నీళ్లు విడుదల చేశారు. లోవర్ పెరియార్ బేసిన్లో వరదలు రావడానికి కారణం కేరళ ప్రభుత్వం ఇడుక్కి నుంచి కాకుండా ఇదమలయార్, భూతతాంకెట్ డ్యామ్స్ నుంచి కూడా ఒకేసారి నీళ్లను విడుదల చేసింది. సో మొత్తం 39 డ్యామ్ల నుంచి ఆగస్టు 1 నీళ్లు వదిలింది. సో అన్నీ కలిపి మొత్తం ఇలా వరద రూపంలో ముంచెత్తినాయి. సో దానికి మమ్మల్ని బాధ్యుల్ని చేయడం కరెక్ట్ కాదు అని క్లియర్గా చెప్పింది. ఇప్పుడు ఇవి ఏదో ఒక వ్యక్తుల మధ్య నోటి మాటలైతే కనుక మేబీ ఆధారాలు ఉండకపోవచ్చు, కానీ ఒకళ్ళు చెప్పానని ఇంకోళ్ళు చెప్పానని ఏదో వాదించవచ్చు కదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ అయితే. బట్ రెండు ప్రభుత్వాల మధ్య కాబట్టి ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంటుంది, ప్రతిదీ రిటర్న్లో ఉంటుంది. గవర్నమెంట్ జీవో ఏదైనా పాస్ చేసిందంటే ఏదో నోటి మాటలోనో వాట్సాప్లోనో వాట్సాప్లో పంపించినా అది కూడా ఒక ఎవిడెన్సే. బట్ దెన్ అలా కూడా ఉండదు కదా, ఇట్స్ అన్ అఫీషియల్ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు తీసుకునే స్టెప్ని ఒకసారి ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసి మరి అది పబ్లిక్గా పబ్లిష్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి రిటర్న్ ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటుంది. కాబట్టి పైగా ఈ రెండింటికి మీడియేటర్గా ఉన్నదేమో ఒక గవర్నమెంట్ అఫీషియల్, సెంట్రల్ గవర్నమెంట్ అధికారి. అలాంటప్పుడు ఈ వాదనల మధ్య ఇంత తేడా ఎందుకు వచ్చింది? తమిళనాడు ఏమో మేము ఫస్టే వార్నింగ్ ఇచ్చాం, మేము చెప్పాము ఆల్రెడీ అని అంటున్నది. ఇటేమో కేరళ ఏమో లేదంటుంది. సరే, అది ఎంతవరకు నిజము ఎంతవరకు కాదు అనేది కోర్టేటు తెలుస్తుంది. బట్ ఏదేమైనా డ్యామ్ మేనేజ్మెంట్లో కేరళ పొరపాట్లు చేసినట్టు అనిపిస్తుంది, అండ్ తమిళనాడు దాన్ని బాగా మిస్యూజ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది ప్రస్తుతానికి. సో అసలు సంగతి తేలిన తర్వాత కానీ ఎవరు బాధ్యులు అనేది తెలీదు. అఫ్కోర్స్ మనము అరే ఎవరు బాధ్యులైనా కూడాను సామాన్య ప్రజలే కదా, ఇప్పుడు మొత్తం అంతా కోల్పోయింది సర్వం. అటు మనుషుల్నే కానీ ఇటు వస్తువులనే కానీ ఇవన్నీ కూడాను ఎంత నష్టం జరిగింది. మరి ఇప్పటికైనా కూడాను కనీసం వీళ్ళు కళ్ళు తెరవకుండా ఇంకా ఇలాగే ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ గేమ్ చేసుకుంటూ సామాన్య జనాలనేమో వదిలేస్తే గాలికి, రేపొద్దున ఈ ఎలక్షన్ అని కాదు ఇంకోటని కాదు అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఒకళ్ళని ఎన్నుకున్నప్పుడు వాళ్ళు చీఫ్ మినిస్టర్ రూపంలో కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ రూపంలో కానీ లేకపోతే ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ అంటూ అసలు ఉన్నది అని అంటే వాళ్ళు ఎంతసేపు సహాయక చర్యలు చేపట్టడం కాదు, ఫస్ట్ అసలు ముందు రాకుండా ఏం చేయొచ్చు అనే విషయం మీద ఒకసారి ఆలోచించాలి కదా. కాబట్టి వీటి విషయంలో ఖచ్చితంగా మనము ఎప్పటికైనా సరే మిగతా రాష్ట్రాలు కూడాను ఇట్లాంటివి ఏమన్నా ఉంటే గనక ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసుకుని ముందరి నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఎంత నీటి మట్టం పెరుగుతుందో దాన్ని బట్టి ఎంత వదలాలి, ఏ టైంకి వదలాలి, ఇవన్నీ కూడాను ఆలోచన చేసి ఆ స్ట్రాటజీతో ముందుకెళ్లకుండా ఏదో అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు బ్లేమ్ గేమ్ చేసుకుని నీళ్లు వాళ్ళు వదిలేరని వాళ్ళతో పాటు వీళ్ళు వదిలేరని ఇలాంటివి అనుకుంటే మటుకు అది ఎప్పటికీ ఎడతెగకపోగా అనవసరంగా జనాలందరికీ కూడాను నష్టము, అటు ఆస్తులు ఇటు మనుషులు అన్నీ కూడాను. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది అంతా మళ్ళీ రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అటు టూరిజం దెబ్బతింటుంది. అసలు కేరళకి మెయిన్ వచ్చేసి టూరిజమే కదా, అండ్ స్పైసెస్ ప్లాంటేషన్. సో ఏ విధంగా చూసుకున్నా కూడా స్పైస్ ప్లాంటేషన్ కానీ ఇవి కానీ అన్నీ దెబ్బతిన్నట్టే, మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఎంత టైం పడుతుంది. విరాళాలు ఇవ్వడం మేబీ ఇస్తారేమో, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్కి విరాళాలు అంటే డబ్బులు పరంగా పెద్దంత ఏమీ లోటు లేదు, అసలు ఖజానా బాగానే ఉంది. బాగానే ఏంటి, రాదర్ చాలా స్టేట్స్ కన్నా కూడా చాలా బాగుంది. కానీ అక్కడ వాళ్ళకి కావాల్సింది మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీకి తీసుకొచ్చేటటువంటి ఒక పరిస్థితి, దానికి కావాల్సింది వాలంటీర్స్, అది ఇప్పుడు వాళ్ళకి చేయూతనివ్వాల్సింది. సో ఇప్పుడు చేతులు కాలాగా ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఏమో కోర్టులో అఫిడవిట్లు వేసి దానికి కౌంటర్ అఫిడవిట్లు వేసి దానికి దీనికి వాదనలు విని తర్వాత ఏమో ఇది చేయండి అది చేయండి అని ఇప్పుడు ఎన్ని చెప్పినా వేస్టే, మన నిర్లక్ష్యం వల్లే కదా ఇది జరిగింది. మనలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు, మామూలు ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో దాన్ని ముందు అవాయిడ్ చేయాలి. ప్రస్తుతానికి ఇంకో చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
నందుని చరితము వినుమా పరమానందముగనుమా పరమానందముగనుమా నందుని చరితము వినుమా పరమానందముగనుమా పరమానందముగనుమా చరితము వినుమా పరమానందముగనుమా పరమానందముగనుమా తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడి తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడి కులాల సేద్యం ముగించిదమ్మని కులాల సేద్యం ముగించిదమ్మని గడువే విధించే యజమాని యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండించుటో ఎరుగక అలమటించు తన భక్తుని కార్యము ఆ శివుడే నెరవేర్చే పరుగున పోయను చిదంబరానికి భక్తుడు నందుకు ఆత్రమున పరుగున పోయను చిదంబరానికి భక్తుడు నల్లుడు ఆత్రమున చిదంబరంలో శివుని దర్శనం చేయగరాదనే పూజారి అంతట శివుడే అతని నిబ్రోజి పరం జ్యోతిగా వెలయించే
అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Namaste. This is Likita. You are now listening to Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మరి టీచర్స్ డే సందర్భంగా ఇవాళ ఈ లాస్ట్ సెగ్మెంట్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు, జయంతి రాధర్ కాబట్టి మనం టీచర్స్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం. ఆయన ఎంత గొప్ప స్టేట్స్మెన్ అండ్ ఫిలాసఫర్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన మోస్ట్ డిస్టింగ్విష్డ్ పర్సన్, స్కాలర్ అంటే మనము చాలా ఆశ్చర్యపోతాం. కానీ ఆయన ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన అంతకుముందు అంటే పూర్వాశ్రమంలో టీచరే, అయితే ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ ఆయన పోస్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో, ఆ తర్వాత కింగ్ జార్జ్ యూనివర్సిటీ కోల్కతాలో అక్కడ ప్రొఫెసర్. అసలు ఆయన చెప్తూ ఉంటే ఏదో అరటిపండు వచ్చి చేతిలో పెట్టినంత అంత ఒక మంచి ఒక ఏమంటారు దాన్ని చెప్పడానికి కూడా నాకు రావట్లేదు. అంటే మామూలుగా టీచర్స్ ఎవరైనా సరే అర్థమయ్యేట చెప్తారేమో, కానీ ఈయన ఒక సునిశితమైనటువంటి బుద్ధి, దాంతో ఎంత సింపుల్గా మనం చెప్పగలము ఎంత కాంప్లెక్స్ విషయాన్నైనా అనేది చాలా బాగా నేర్పిన నేర్చుకున్న వ్యక్తి. అందుకే ఎంతోమంది టీచర్స్కైనా ఆదర్శం టీచర్. ఈ మాట వింటూనే మనకి ఎన్నో విషయాలు ఒక్కసారి అలా కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి, మన చిన్ననాటి జ్ఞాపకాలు కానీ. మనకి ఎంతోమంది టీచర్లు, అంటే టీచర్స్లో అసలు ఫేవరెట్ అనేది అసలు ఉండదు, ఎందుకంటే అందరూ టీచర్లు ఏదో ఒకటి నేర్పుతారు మనకి. కాకపోతే వాళ్ళు నేర్పే విధానంలో, వాళ్ళు చూపించేటటువంటి పేషెన్స్, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం, వాళ్ళు మనతో డీల్ చేసేటటువంటి విధానం, ఇవన్నిటి వల్ల మనకు ఒక ఫేవరిజం అనేది ఏర్పడుతుంది. అలాగే టీచర్లకు కూడా ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు. అసలు టీచింగ్ అన్న వృత్తి అన్నిటికన్నా పవిత్రమైన వృత్తి. మనం స్కూల్లో ఉన్నప్పుడు మనం లక్ష్యం అనుకుంటాం, నేను డాక్టర్ని అవ్వాలి, నేను ఇంజనీర్ని అవ్వాలి, లేకపోతే నేను పొలిటీషియన్ అవ్వాలి, నేను పోలీసుని అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవ్వాలి, యాక్టర్ని అవ్వాలి, మోడల్ని అవ్వాలి, ఇలా ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం మనం. మనం ఏమి అవ్వాలనుకున్నా వాళ్ళకి ఆ తేడా ఉండదు ఆ టీచర్కి. రేపు పొద్దున ఫ్యూచర్లో మనం ఏమవుతామో తెలియదు, కానీ వాళ్ళు మనల్ని ఎడ్యుకేట్ చేసే విధానం. ఎప్పుడు కూడా టీచర్ అనేవాడు అవుట్ ఆఫ్ ది బుక్లా ఉండాలి. పుస్తకంలో ఉన్నది ఏదో చదివేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి పంపించేస్తే అది వేస్ట్. జీవితంలో ఎలా నిలదొక్కుకోవాలి, జీవితంలో వచ్చే సవాళ్ళని ఎలా అధిగమించాలి, అసలు ఆ దృక్పథం ఎలా ఉండాలి, ఓటమి నుంచి విజయాన్ని ఎలా మలుచుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పి, అంటే లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇన్ని స్కిల్స్ అంటూ ఉంటారు కదా, ఒక్కటే ఒక మాట, జీవితం అంటే ఏంటో నేర్పించగలిగిన వాడే నిజమైన గురువు. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఏమైనా కూడాను మనిషిలో ఆ కృంగుబాటు అనేది లేకుండా ఎప్పటికైనా సరే ఆ ఫైటింగ్ స్పిరిట్ నేను నింపేవాడు. అందుకే అసలు నేర్చుకోవాలి అనేటటువంటి ఒక గుణం ఉండాలే కానీ ప్రకృతిలో ప్రతి ఒక్కటి మనకి నేర్పిస్తుంది. ఒక చీమ అది ఉండేదే ఇంత, దానికన్నా 800 రెట్లు బరువునది మొయ్యగలదంట. సో దాని నుంచి శ్రమను నేర్చుకోవచ్చు, చెట్టు నుంచి నిస్వార్థమైనటువంటి సేవ నేర్చుకోవచ్చు. నీడనిస్తుంది, కలపనిస్తుంది, ఎన్నైనా ఇస్తుంది, మనకు తినే తిండిని ఇస్తుంది, ఎంత కొట్టేసినా మళ్ళీ చిగురిస్తుంది. పేషెన్స్, నిస్వార్థం. పక్షులు ఉండేది మహా అంటే చిన్న రెక్కలే, కానీ దాని పరిధిలో అది ఎగురుతుంది. అయ్యి బాబో ఇంత పెద్ద ఆకాశాన్ని నేను అసలు దీన్ని ఏమన్నా నేను ఎగరగలనా, దీన్ని నేను కవర్ చేయగలనా అని అనుకోదు. ఇలా ప్రతి ఒక్క దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి బేసిక్గా ఇన్హెరెంట్గా ఒక రకమైనటువంటి నాకు అన్నీ తెలుసు అనేటటువంటి ఏదైతే ఒక ఈగో అంటారో లేకపోతే పొగర అంటారో ఆ భావన ఏంటనేది నాకు తెలియదు. చాలామందికి అది ఉన్నది. వీళ్ళని అడిగి తెలుసుకునేది ఏంటి, అసలు మీరు ఎక్కడి వరకు వెళుతున్నారు, పిల్లలకే అలా ఉంది. ఈ టీచర్ని అడిగి నేను తెలుసుకునేది ఏంటి, గూగుల్లో కొడితే అదే తెలుస్తుందని ఇప్పుడు అందరికీ పెద్ద గురువు అదే అయిపోయింది. కానీ ఒక టీచర్, ఒక మంచి టీచర్ ఉండేటటువంటి వాల్యూ కానీ లేకపోతే వాళ్ళు చెప్పేటటువంటి ఆ జ్ఞానం కానీ గూగుల్లో ఎక్కడ దొరకదు. గూగుల్లో మీకు ఇదిగో ఇవి ఉన్నాయి అని చెప్తుంది, అందులో ఏ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నది అది మీ ఇష్టం. మీరు దాంట్లో 10 పేజీలు చూస్తే అన్నిట్లో ఒకలా ఉండదు, ఒక దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రెండో దాంట్లో దానికి కరెక్ట్గా యాంటీది ఇంకోటి ఉంటుంది. సో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మళ్ళీ మీకు దిశానిర్దేశం చేయగలిగేది గురువే. కాబట్టి ఏదైనా ఒకటి అడగాలి, ఏదైనా తెలుసుకోవాలి అనే దానికి ఎప్పుడూ కూడాను వయసుతో అసలు సంబంధమే లేదు. అందుకే చూడండి, భగవద్గీతలో చెప్పినట్టు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అన్నారు. అంటే ఏదో ఇహ మహర్షులు జ్ఞానులు కాస్త మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మనం సర్వస్వ శరణాగతులం అయ్యి అరే నాకు నిజంగానే తెలియట్లేదు అని వాళ్ళని పరిపరి విధాలా సేవించి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ నుంచి సమాధానాలు రాబట్టగలిగి మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. పరిప్రశ్న అంటే తెలియని విషయం గురించి అడిగి తెలుసుకోవడం, అంతేగాని మనకు తెలిసిన దాన్ని అసలు వీడికెంత తెలుసో కనుక్కుందాం అన్నట్టుగా అడగడం కాదు. చాలామంది వాళ్ళ పిల్లలు చేస్తున్న తప్పు అదే. టీచర్ని క్వశ్చన్ చేస్తారు కానీ ఎప్పుడు వీళ్ళకి తెలిసిన విషయంలో అసలు ఈయనకెంత తెలుసో ఇరుకున పెడదాం అనేటటువంటి క్వశ్చనింగ్ ఉంటుంది. అండ్ దీనికి కొద్దో గొప్ప, వెరీ సాడ్ టు సే దిస్, కానీ దీనికి కొద్దో గొప్ప ఇన్స్పైర్ చేస్తున్నది మటుకు సినిమాలు. సినిమాల్లో టీచర్లని లెక్చరర్లని ఒక కామెడీ పీస్గా చూపించడం వల్ల బయట కూడా అలాగే నిక్ నేమ్స్ పెట్టడాలు, వాళ్ళని ఇన్సల్ట్ చేయడాలు, వాళ్ళ వెనకాల వాళ్ళ గురించి మాట్లాడటాలు, వాళ్ళని ఎలాగైనా ఇరికించి వాళ్ళని ఒక తప్పుదోవన, అంటే తప్పుదోవన అంటే నాట్ ఎగ్జాక్ట్లీ అలాగ కాదు, కానీ ఒక ఏమంటారు వాళ్ళని ఎలాగైనా సరే ఇరకాటంలో పెట్టి మన పని మనం చేసుకుపోవాలనేటట్టుగా తయారయ్యారు. అది చాలా అసలు డిస్గస్టింగ్ ఫీలింగ్ అది. కానీ తప్పట్లేదు, అంటే చాలామంది నేను ఎంతమందిని చూస్తానో అలా చేసేవాళ్ళు, కానీ నిజంగా జెన్యున్గా నాకు ఈ డౌట్ ఉందని ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎన్నిసార్లు చెప్పడానికి వాళ్ళకి అసలు ఏమాత్రం మొహమాట ఉండదు, కానీ అలా అడగరు. రేపు పొద్దున పైగా ఎవరు చూడండి, మీరు గమనిస్తే టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళదాం అనుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇదివరకు ఈ ఐసెట్లు తర్వాత టెట్లు ఇవన్నీ రాసి తెగ అసలు విపరీతంగా టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా అబ్బో చాలా కష్టమైందిలే అని అంటున్నారు. నిజంగానే చాలా కష్టమైంది. దాని ఒక బాధ్యతాయుతంగా తీసుకుని ఏదో 9 to 5 జాబ్ లాగా, సమ్మర్ సెలవు, సమ్మర్ హాలిడేస్ వస్తాయి, దసరా హాలిడేస్ వస్తాయి అని లెక్కలేసుకొని చేసేటటువంటి జాబ్ కాదు అది. ఎంతో భుజస్కంధాల మీద ఆల్మోస్ట్ ఒక 100 మంది పిల్లలు, మినిమం 100 మంది పిల్లల భవిష్యత్తు ఆధారపడింది ఒక ఏడాదికి. అంటే మనము 100 మందికి ఒక స్ఫూర్తిగా నిలవాలి. వాళ్ళ ముందు అబద్ధాలు ఆడటం కానీ లేకపోతే పుస్తకాలు ఎట్లా పడితే అట్లా పడేయడం కానీ, ఒక టీచర్ అంటే వాళ్ళు ఒక ఒక రేంజ్లో చూస్తారు, అలా చూడగలిగేటటువంటి స్టామినాని ముందు మనం సంపాదించగలగాలి. వీ షుడ్ బీ డిజర్వింగ్. ఇవాళ రేపు టీచర్లు కూడాను ఏదో ఇంకా వీళ్ళు వచ్చారు ఫీజు కట్టారు కాబట్టి చెప్పాలి అన్నట్టుగా 40 నిమిషాల పీరియడ్లో ఒక 20 నిమిషాలు ఏమో ఏదో ఒక కబుర్లు చెప్పేసి సినిమా కబుర్లో ఇంకోటో చెప్పి హారర్ స్టోరీలు చెప్పి భయపెట్టేసి పిల్లల్ని లేకపోతే ఒకళ్ళని ఒకలాగా ఇంకొకళ్ళని ఒకలాగా ట్రీట్ చేసి సమానంగా చూడకుండా ఇలా ఎన్నో విధాల టీచర్ల దగ్గర కూడా చాలా చాలా ఒక నెగిటివ్స్ ఉంటున్నాయి ఈ మధ్య. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ గమనించాల్సింది, అటు టీచర్లు కానీ ఇటు స్టూడెంట్లు కానీ గమనించాల్సింది ఏంటంటే ఒక్కటే, రేపు పొద్దున ఫ్యూచర్లో రోడ్డు మీద ఎక్కడైనా నేను కనపడితే బా ఈ టీచర్ వల్ల కదా నాకు ఇంత జ్ఞానం వచ్చింది, అది మేబీ వాళ్ళ ప్రొఫెషన్కి ఉపయోగపడకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఒక డాన్సరో ఇంకోటో అయ్యాడు, ఫిజిక్స్ లేకపోతే ఒక హిందీ టీచర్ కనపడ్లేదు, అప్పుడు ఆవిడ ఏం చేశారని, నేను చేస్తున్నది ఏంటి డాన్సింగ్, ఆర్ నేను చేస్తున్నది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్, దానికి హిందీకి అసలు సంబంధమే లేదు కాబట్టి ఈవిడ నాకేం చెప్పలేదు అన్నట్టుగా కాదు. ప్రతి ఒక్కటి లైఫ్లో ప్రతి ఒక్క టీచరు మనకి ఇంపార్టెంటే, ప్రతి ఒక్కడని గౌరవించాల్సిందే. ఆ భావన గనక ఉంటే, అలాగే టీచర్లు కూడాను ఏమో రేపు పొద్దున ఏమవుతాడో, నా సబ్జెక్టు అసలు పెద్దంత ఉపయోగమో లేదో, అసలు నన్ను గుర్తు ఉంచుకుంటాడో లేదో, అసలు నేను వీళ్ళందరికీ గొంతు చించుకుని ఇలా అరిచి మరీ చెప్పాల్సిన అవసరం ఏముంది, ఏదో ఒకసారి చెప్తాను అర్థమైతే ఓకే కాకపోతే వాళ్ళ కర్మ అని వదిలేసి బుక్కుని బుక్కులాగా కేవలం అందులో ఉన్న లెసన్ని మాత్రమే చదివి అది మాత్రమే చెప్పి ఇక ఇంకా అంటే ఓన్లీ బుక్కిష్ నాలెడ్జ్ అయితే మీరు ఎక్కడైనా ఇంట్లో కూర్చొని చదువుకున్నా తెలుస్తుంది, గూగుల్లో వెతికినా కనపడుతుంది, కానీ అంతకు మించింది ఏదో మీరు ఇవ్వాలి కాబట్టే మీరు అక్కడ ఉన్నారు అని గనక మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే చక్కగా ఆ పిల్లాడి భవిష్యత్తు బాగుపడుతుంది. సో అటు టీచర్లందరికీ నేను హ్యాపీ టీచర్స్ డే విష్ చేస్తూనే ఈ విషయంలో మటుకు మరొక్కసారి ఆలోచించండి, ది బెస్ట్ టీచర్గా ఎవరైతే అవార్డులు అందుకుంటున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అందరు టీచర్లు మీ మీ పిల్లల లైఫ్లో అంటే మీ సొంత పిల్లలే కాదు, మీ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడాను మీకు పిల్లలు లాంటి వాళ్ళే, వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నదని గుర్తెరిగి దయచేసి బాధ్యతాయుతంగా ప్రవర్తించండి, కాస్త వాళ్ళల్లో స్ఫూర్తిని నింపి రేపటి పౌరులుగా తీర్చిదిద్దండి, ఇదండి. అలాగే పిల్లలు కూడా ఖచ్చితంగా ప్రతి టీచర్ని గౌరవించండి, వాళ్ళ నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందాలో పొంది మంచి రేపు పొద్దున వాళ్ళు ఎక్కడన్నా చూస్తే అరే వీడు నా స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకునేలా ఎదగండి. ఇది వాళ్ళ చిత్రం బడా రవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బడా రవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
గింత లింక సైప జాలనే తాలునే తాలునే తెలి తాలునే జాలనే
అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.